ఇక్కడ ఈ కథముని దేవహూతి యొక్క వృత్తాంతం ప్రత్యేకించి గృహస్థ జీవితం అది ఒక టైం వచ్చిన తర్వాత దాని నుంచి బయటపడాలి. కానీ ఆ వ్యామోహం ఏ రకంగా ఉంటుంది అంటే శరీరం వదిలిపెట్టేంత వరకు కూడా ఇంకా ఆ గృహస్థ జీవితాన్ని అనుభవించాలా, అది అంత సామాన్యమైనటువంటి బంధనం కాదు. అజామిలర్ లీలలో ప్రభుపాదులు వారు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఆ పిల్లలు వచ్చి ముద్దు ముద్దుగా మాట్లాడుతూ ఉంటే తర్వాత మనవళ్ళు మనవరాళ్ళు ఈ యొక్క బంధనం పెరిగిపోతూ ఉంటుంది. అందుకనే ప్రస్తుత సమాజంలో మనం చూడొచ్చు, వాళ్ళకి 70 సంవత్సరాలు వచ్చినా 80 సంవత్సరాలు వచ్చినా ఆధ్యాత్మిక చింతనకి రండి బాబు అంటే వాళ్ళు ఏమంటారు, స్వామి ఇంకా కొంచెం టైం ఉంది, చేయాల్సినవి ఉన్నాయి. కానీ ఇక్కడ ప్రభుపాదులు వారు ముందు శ్లోకంలో భాష్యంలో చెప్తున్నారు, కర్దమముని ఆయన పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. భార్యకు సంతానం అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది, ఏర్పాట్లన్నీ కూడా చేశారు. చేసిన తర్వాత జీవిత పరమార్థమైనటువంటి ఆత్మసాక్షాత్కార అన్వేషణలో ఆయన గృహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారన్నమాట. అయితే ఆ భగవంతుని పట్ల సంపూర్ణమైనటువంటి ఆకర్షణ అనేటువంటిది లేకపోతే, నేను కూడా చాలామందిని గమనించాను, కొన్ని వందల మందినే చూస్తుంటాను. ఏంటి అంటే వాళ్ళు ఆశ్రమంలోకి వచ్చి మేము కొన్ని రోజులు మేము ఇంకా ఉండిపోతాం అది ఇది అని చెప్పి 2-3 రోజుల తర్వాత మళ్ళా మొదటి రోజు మంచి ఉత్సాహంగా కీర్తనలో డ్యాన్స్ చేసేస్తారు, అన్ని ప్రవచనంలో పాల్గొంటారు, అంత బాగానే ఉంటుంది. 2వ రోజు కొంచెం డల్గా ఉంటారు, 3వ రోజు ఇంకొంచెం డల్గా ఉంటారు, 4వ రోజు మెల్లిగా వచ్చి మా భార్య పిల్లలు అందరూ గుర్తొచ్చేస్తున్నారండి, ఒక్కసారి పోయొచ్చేస్తానండి అంటారు. సరే నాయన పోయినా అని ఇంక రాడు ఇంక రాడు అనమాట. అయితే ఒకటి ఏంటి అంటే కమలపు తాసు నీటిలో ఏ రకంగా తడి అంటకుండా ఉంటుందో ఆ రకంగా జీవితాన్ని గడపాలా అని చెప్పి అంటారు. ఎందువల్లంటే ఈ ఆకర్షణే భౌతిక జగత్తులో జీవునికి బంధ కారణం. ఈ ఆకర్షణే బంధ కారణం. ఇప్పుడు ఆ కుటుంబ సభ్యులు వీళ్ళందరి మీద ఆకర్షణ ఈ బంధనం ఇవన్నీ ఉండడం వల్ల మనం మళ్ళా ఈ సంసారంలో పుట్టేదానికి అది కారణమవుతూ ఉందన్నమాట. సో యథార్థం నువ్వు అర్థం చేసుకోవాలా, 2 రోజుల తర్వాత ఆ కుటుంబ సభ్యులు ఎవరు ఉండరు, నువ్వు ఆ రూపాల మీద ఆకర్షణ పెట్టుకున్నావు లేకపోతే వాళ్ళ మీద ఆకర్షణ పెట్టుకున్నావు, 2 రోజుల తర్వాత వాళ్ళందరూ ఏది ఎవరు ఉండరు. సో అందువల్ల శాశ్వతమైన దాని మీద ఆకర్షణ పెట్టుకోవాలా. శాశ్వతమైనది ఏంటి, భగవంతుడు శాశ్వతం, ఆత్మ శాశ్వతం. ఆ భగవంతుడితో మనకున్నటువంటి సంబంధాన్ని పునరుద్దీపన చేసుకునే దానికోసం మనం ఈ విలువైనటువంటి మనుష్య జీవితాన్ని వినియోగించాలి. అయితే ఈ మాయా అన్నటువంటిది చాలా భయంకరమైనటువంటిది. మనం గుణాలకు లోబడి ఉన్నంత వరకు మాయాబద్ధులయ్యేదానికి 100% ఛాన్స్. ప్రకృతి క్రియమాణాన్ని గుణై కర్మాణి సర్వసం అహంకార విమూఢాత్మ కథాహమితి మన్యతే. ఈ గుణాల యొక్క ప్రభావం ఏంటి అంటే మనం అహంకారంలో ఉంటాం. అహంకారం అంటే నేనే ఈ శరీరం. ఆ అహంకారంలో ఉన్నంత వరకు ఈ బంధాలు బంధనాలు ఇవన్నీ కూడా వదిలిపెట్టేదానికి వీలు కాదు, చాలా కష్టం. అందుకని భక్తులు ఏంటి అంటే ఈ ఆధ్యాత్మిక జ్ఞానము ఈ సాధన ఇవన్నీ ఉండడం వల్ల వాళ్ళు చాలా సులభంగా ఈ బంధనాలన్నింటినీ విడిచిపెట్టేదానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చరిత్రలో చూసినట్లయితే కురేష ఆయన చాలా పెద్ద జమీందార్ రాజకుటుంబం అన్నమాట. ఆయన ఇంట్లో 365 గదులు ఉన్నాయంట, 365 అంటే రోజుకో గదిలో పడుకోవచ్చు అన్నమాట. అంత పెద్ద ప్యాలెస్. రోజు ఉదయం నుంచి సూర్యోదయం నుంచి సూర్యాస్తమం వరకు దానాలు ఇస్తూనే ఉండేవాడంట ఎవరు వస్తే వాళ్ళకి. అంటే ఇంతకు ముందు రోజుల్లో డిఫరెంట్లే అండి. ఇంత ముందు రోజుల్లో ఏంటి అంటే దానం కూడా ఊరికి నేను తీసుకునేవాళ్ళు కాదు. ఎందుకంటే ఒకవేళ నేను ఇప్పుడు తీసుకుంటే మళ్ళీ ఇవ్వడానికి మళ్ళీ ఇంకో జన్మ ఇస్తాలా, ఇదేమంతటితో పోయేది లేదు. ఈరోజు జనాలకి ఫిలాసఫీ ఏం తెలియకుండా ఊరికి వస్తే పెద్ద మామూలుగా అంతా ఉంటారు, వీడు జనాలేం దాగేస్తాడు ఆయన. సో ఆ రకంగా ఏదో ఊరికి ఏమొస్తుందా ఏమొస్తుందా అని. కానీ నువ్వు ఏం తీసుకున్నా మళ్ళీ రిటర్న్ చేయాలా కర్మబంధనం, దానికి మళ్ళా ఎంత పెద్ద ప్రైజ్, ఎంత పెద్ద రుసుము కట్టాలి నువ్వు అంటే ఒక జన్మెత్తాలా ఆ రుణాన్ని తీర్చుకునేదానికి. మరి ఆ జన్మెత్తడం అంటే ఎంత భాషన, తల్లి గర్భంలో నవమాసాలు నానా కష్టాలు పడి అవి ఇవి అనుభవించడం. సో ఊరికి వచ్చేస్తాను తీసేసుకోవడం కాదు, అది మళ్ళీ చెల్లించాలి. సో ఇంతకు ముందు రోజుల్లో దానానికి కూడా ఎవరు వెళ్ళేవారు అంటే ఎవరో బ్రాహ్మణులు. బ్రాహ్మణుడికి దానమే జీవనోపాధి. తనకు వచ్చిన దానంలో మళ్ళా భాగాలు చేసి మళ్ళీ దాన్ని పనిచేయాలంట బ్రాహ్మణుడు. మొత్తం దానం అతనే తీసుకునేదానికి లేదు. అతనేంటి అంటే ఏదైనా దానం మీద ఆధారపడి శాస్త్రాలను అధ్యయనం చేసి ధర్మం గురించి ప్రచారం చేయడం, అది బ్రాహ్మణుడు. తర్వాత ఎవరు ఇంకేదైనా విధి లేని పరిస్థితుల్లో గతి లేని పరిస్థితుల్లో అటువంటి వాళ్ళు దానానికి వచ్చేవాడు. అంతేకాని ఇస్తున్నారు కదా అని చెప్పి లైన్ కట్టేసేవాళ్ళు కాదనమాట. ఇప్పుడు కురేషలాగా ఉదయం నుంచి సూర్యోదయం నుంచి సూర్యాస్తమం దాకా దానం ఇస్తాడని ఏదైనా పబ్లిసిటీ జరిగింది అనుకోండి, ఇంకా పరిస్థితి ఏముంది చెప్పండి. ఒక రోజులో ఆయన ఆస్తంత ఖాళీ చేసేస్తారు మనోళ్ళు, ఒకే ఒక రోజు ఫినిష్ అయిపోయింది. కానీ ఇంతకు ముందు రోజుల్లో అట్లా కాదనమాట. మరీ ఇన్ గ్రేట్ నీడ్, చాలా అవసరం ఉంది అనేటువంటి పరిస్థితుల్లోనే స్వీకరించేటువంటి వాళ్ళు అనమాట. సో ఆయన రోజు అన్నదానం కూడా చేసేటువంటి వాడు. ఒకరోజు అరితాసులు అన్నదానం చేయడానికి పోసే పనోడు రాలేదు. పనోడు రాకపోతే ఈయన తోటకెళ్ళాడు కోసుకురావడానికి. ఆ అరిటాకు వస్తే నీళ్లు కారుతాయి దాంట్లో నుంచి. అది చూసి ఆయన హృదయం కరిగిపోయింది. అరే ఈ ఆకు కోస్తూ ఉంటే ఈ చెట్టు ఏడుస్తూ ఉంది బాధతోటి, ఈ ఆకులు ఇంకా కొయ్యకూడదు, ఈ ఆకులు ఇంకా కొయ్యకూడదు. సో భగవద్భక్తుడు అన్నప్పుడు కూడా ఇటువంటి సున్నితత్వం ఉండాలి, సున్నితత్వం ఉండాలి. మనం ఏంటి అంటే మనం మాట్లాడే మాట, మనం చేసే పని, ఎదుటోడేమన్నా ఫీల్ అవుతాడేమో, ఎదుటోడేమన్నా కష్టపడతాడేమో, అసలు మనం ఏం లెక్క చేయము. కానీ భక్తుడు ఎంత సున్నితంగా వ్యవహరించుకుంటాడు, ఆ చెట్టులో నుంచి నీరు సారితే అది ఇది బాధపడుతుందేమో, బాధపడుతుందేమో. అందుకనే భక్తుడిలో కోమలత్వం, కోమలత్వం అంటే పువ్వు ఎంత సుకుమారంగా ఉంటుంది ఆ రకంగా భక్తుడు ఉంటాడనమాట. చాలా సుకుమారం, వెరీ సెన్సిటివ్. ఆయన ఎవరిని కూడా హర్ట్ చేయడు, ఎవరిని కూడా కలత పెట్టడు, పౌరుషంగా మాట్లాడడు ఎవరితో కూడా. చాలా హృదయం మెత్తగా ఉంటుందన్నమాట, చాలా మెత్తగా ఉంటుంది. అరే అనంతాళ్వార్ కొండ మీద ఒకరోజు ఆయన పాముని ఇట్లా పెట్టుకొని రామానుజుల గారు తప్పుగా అనుకుంటారు అనమాట. గోవింద అని ఒక భక్తుడు పాముని ఇట్లా పట్టుకొని నోట్లో నొడగడతా ఉంటాను. అప్పుడు రామానుజుల గారు వెళ్ళిపోయి శైలపూర్ణ అన్నటువంటి గురువు గారు ఉంటారు, ఆయన దగ్గరికి ఆయన దగ్గరికి వెళ్ళిపోయి చెప్తారనమాట, మీ శిష్యుడు ఏంటండి పాము నోట్లో చేయిబెట్టి దాన్ని హింసిస్తూ ఉన్నాడు, పాము అందరినీ హింసిస్తుంది, ఏమన్నా పామును హింసిస్తూ ఉన్నాడు, భలే శిష్యుడు మీకు. అప్పుడు గురుగారు పిలిచి అడుగుతారనమాట శైలపూర్ణ ఆ గోవిందాన్ని, ఏంటైన నువ్వు పాము నోట్లో ఆ రకంగా చేస్తా ఉన్నావు అని చెప్పి. అప్పుడు ఆయన చెప్తారు ఆ పాము తినేటప్పుడు పొరపాటున ఏదో ముళ్ళు ఏదో దాని గొంతులోకి వెళ్ళిపోయి ఇరుక్కునింది, కొన్ని రోజులుగా గమనించాను అది బాధపడుతూ ఉందని చెప్పి ఆ ముళ్ళు తీసేస్తున్నానన్నా. అప్పుడు శైలపూర్ణి అంటాడు, అరే నాయన ఆ ముళ్ళు వచ్చేసరి నేను కాటేస్తుంది రా బాబు, కానీ దాని బాధ నేను తట్టుకోలేకపోయాను అందుకని తీసేశాను, దాని బాధ నేను తట్టుకోలేకపోయాను అందుకని తీసేశాను. సో అనంతాలవర కొండ మీద ఒకసారి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళిపోయి, స్వామి ఈ కొండ మీద పుట్టి పెరిగి మరణించిన ప్రతి జీవికి మోక్షం వచ్చేటట్టు మీరు వరం ఇవ్వాలని. అప్పుడు వెంకటేశ్వర స్వామి అంటారు, ఎందుకు ఆ వరం కోరుతున్నావో నాకు తెలుసులే, నువ్వు వచ్చే దారిలో ఒక పులి అనారోగ్యంగా ఉంటూ ఉంది, దాన్ని చూసి నీకు కరుణ వచ్చింది, దానికి ఆరోగ్యం బాగుపడితే నిన్నది ప్రశాంతంగా ఉంచుతుందో లేదో తెలియదు, కానీ అనంత నీ కరుణకు అవధం లేదయ్యా అని చెప్పి చూస్తారు. నీ కరుణకు అవధం లేవు, పులి అనారోగ్యంతో ఉందని చెప్పి నేను వరం కోరుకున్నాను, ఈ కొండ మీద ఎవరు పుట్టి ఎవరు పెరిగి ఎవరు మరణించినా వాళ్ళకి మోక్షం రావాలా, మోక్షం రావాలా. ఆయన ఒకరోజు ప్రచారానికి వెళ్తూ ప్రసాదం మూట కట్టుకొని పోయారు, కొండ దిగేసి వెళ్ళిపోయారు. కొంతదూరం వెళ్ళిన తర్వాత భోజన సమయం వచ్చింది. ఆ భోజన సమయంలో భోంచేద్దామని ఆ మూట విప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటే దాంట్లో నుంచి చీమలు ఉన్నాయి. అప్పుడు అనంతాలవారు అన్నారు, తక్షణమే మనం బయలుదేరి కొండ మీదకి వెళ్ళిపోవాలా. శిష్యులు అన్నారు, మనం ప్రచారానికి వచ్చాం, ఉపన్యాసం అవ్వలేదు, ఆ ప్రదేశానికి వెళ్ళలేదు, తిరిగి ఎక్కడ వెళ్ళిపోతే. అప్పుడు అనంతాలవారు, ఏం మాట్లాడదు వెళ్ళిపోవాలని. అని మళ్ళీ తొందరగా కొండ మీదకి వెళ్ళిపోయి ఆ మూటెక్కేసి ఆ చీమలన్నింటినీ వదిలేశారు కొండ మీద. అప్పుడు శిష్యులందరికీ ఏం అర్థం కాలేదు, ఏంటిది గురువుగారు చేసేదని, ఏంటి స్వామి మనం వెళ్ళిన పని ఏంటి, అది కాకుండా మళ్ళీ తిరిగి వచ్చేసి ఈ చీమలన్నింటినీ వదిలేశారు అసలు ఏంటి అని. అప్పుడు అనంతాల వారు చెప్తా ఉన్నారు, కొండ మీద ఏ జీవి పుట్టి మరణించినా మోక్షం వస్తుందని వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఇచ్చారు, ఈ చీమలు కొండ చీమలు, ఆ కొండ మీద ఈ చీమలు ప్రసాదం పెట్టాయి, వాటిని తీసుకెళ్ళిపోయి ఎక్కడో మనం వదిలేస్తే ఆ అవకాశం అవి కోల్పోతాయి, ఇన్ని చీమలకు ఆ అవకాశం కోల్పోతాయి, ఎన్ని జీవులు నష్టపోయినట్టు, అందుకని తిరిగి మళ్ళీ ఈ కొండ మీదకి తీసుకొని వచ్చి చీమలను వదిలేశాను, తిరిగి మళ్ళీ కొండ మీదకి తీసుకొని వచ్చి చీమలను వదిలేశాను. సో భక్తుడు ఏంటి అంటే 24 గంటలు జీవతారుణి అంటే జీవుణ్ణి ఎట్లా ఉత్తరింపజేయాల అదే తపన, జీవుణ్ణి ఎట్లా ఉత్తరింపజేయ, అది చీమ అయి ఉండొచ్చు, అది లేకపోతే కుక్క అయి ఉండొచ్చు, పిల్ల అయి ఉండొచ్చు, ఎలుక అయి ఉండొచ్చు, ఏదో ఒక రకంగా ఆ జీవిని ఎట్లా ఉత్తరింపజేయాల, అంత సెన్సిటివ్ గా ఉంటాడు. ఎప్పుడు కృష్ణుణ్ణి ఇవ్వాల, కృష్ణుణ్ణి ఇవ్వాల, కృష్ణుణ్ణి ఇవ్వాల. ఒకసారి నేను అనంతపూర్ మందిరం ఓపెనింగ్ తర్వాత మొదటి రోజు పూజ శ్రీ జయపతాక స్వామి మహారాజు వారిని బెంగళూరుకి వెళ్తుంటే ట్రైన్ ఎక్కించడానికి తీసుకెళ్ళాను అనమాట. వెళ్తే ట్రైన్ లేట్ అయింది, 1.5 అవర్ ఏమో లేట్ అన్నారు. మళ్ళా టెంపుల్కి వెళ్ళి రావడం దగ్గరికి రైల్వే స్టేషన్లోనే గడిపేద్దామని చెప్పి మేము అటు ఇటు తిరుగుతూ ప్లాట్ఫామ్ మీద మాట్లాడుకుంటా ఉన్నాం. మాట్లాడుకుంటా ఉంటే ఒక ఇద్దరు భార్యాభర్తలు తాగేస్తున్నారు, వాళ్ళు చాలా ఏదో లేబర్ క్లాస్ వర్క్ చేసుకునే వాళ్ళను తాగేసి వాళ్ళు మమ్మల్ని చూసి వెతకాలం అని ఏదేదో ఎగసాలు చేయడం ఇవన్నీ చేస్తా ఉన్నారు. నేను అది గమనించి, గురుగారు మనం ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళిపోదామన్నా. ఈయన ఏమన్నా, వాళ్ళు ఏదో కొంచెం వెతకారాలు పడతా ఉన్నారు, నేను ఏదో తాగేస్తున్నారు ఆడ మగ ఇద్దరు కూడా. ఆయన ఒక పెద్ద కర్ర దండం పెట్టుకొని నడిచేవాళ్ళు అన్నమాట, ఆ దండం మీద చెయ్యట పెట్టుకొని వాళ్ళు నిట్టా చూస్తూ ఉన్నారు. తర్వాత ఆ అసిస్టెంట్ని పిలిచాడు, నీ దగ్గర ఏమైనా ప్రసాదం ఉందా అని. పెద్ద పెద్ద లడ్డూలు ఉండేవి, టీ ప్రసాదం అన్నారు. ఆ లడ్డూలు రెండు తీసుకొని వాళ్ళని ఇటు పిలిచాడు, పిలిచి చెరుకు లడ్డు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇటు పట్టుకుని ఇట్లా చూస్తున్నారు, మనం వెటకారాలు చేస్తే ఆయన పిలిచి లడ్డు ఇస్తా ఉన్నాడే అని చెప్పి. అప్పుడు ఈయన, తినండి తినండి అన్నారు. నన్ను అడిగారు, ఈట్ అంటే ఏం చెప్పాలా అన్న, తినండి అన్న, తెలుగులో తినండి తినండి అన్న. సో అప్పుడు వాళ్ళు తిన్న తర్వాత ఆయన సాష్టాంగ నమస్కారం చేసేసి దండాల స్వామి దండాల స్వామి అని చెప్పాడు. నేనేమో వాళ్ళని అవాయిడ్ చేద్దాం అనుకున్నాను, కానీ ఈయనేమో కరుణ ఇవ్వాలా, వాళ్ళకి కరుణించాలి వాళ్ళని అని చెప్పి ప్రసాదం ఇచ్చాను. సో భక్తుడి యొక్క దృక్పథం ఎప్పుడు కూడా, ఒక శుద్ధ భక్తుని యొక్క దృక్పథం ఎప్పుడు కూడా ఎట్లా ఆ జీవుని మీద కరుణ చూపించాలా, వాడు ఎంత దుర్మార్గుడైనా అవని ఎట్లా కరుణ చూపించాలా, ఇదే ఉంటుంది అన్నమాట. సో మనం కూడా ఏంటి అంటే, మనం ప్రతిరోజు కూడా ఈ ప్రచారం ఇవన్నీ కూడా ఏంటి అంటే మన మీద విరాళానికి వెళ్తున్నామనో లేకపోతే పుస్తక వికరణకు వెళ్తున్నామనో ఇవన్నీ కాదు. ఏదో ఒక రకంగా ఎంతమంది జీవులను కృష్ణుని యొక్క సేవలో మనం వాళ్ళ నిమగ్నమయ్యేటట్టు చేస్తే అంత మనం బెనిఫిట్ అవుతాం. ఎందువల్లంటే తప్పిపోయిన పిల్లవాడిని భగవంతుడి దగ్గరికి చేర్చిన వాడు ఆ తండ్రికి చాలా ప్రేమ ఉంటాడు. మనం వారి చేత సేవ చేయించగలిగినప్పుడు ఆ సేవ రేపు వాడిని ఈ సంసారం నుంచి బయటపడేస్తుంది. అది క్యాలిక్యులేషన్. అంతేగాని మనం ఎవరు అడగట్లేదు కదా ప్రచారం వెళ్ళమని చెప్పి, లేకపోతే చూడమని ఏదో చేస్తే చేస్తాం చూస్తే చూస్తాం. సో అరే అది కాదు, నువ్వు నిజంగా నిజంగా అయితే కరుణ చూపించాలా, ఎంతమందికి పుస్తకాలు మనం వితరణ చేయాలా, ఎంతమందికి తత్వం ఇవ్వాలా, ఎంతమంది చేత భగవంతునికి సేవ చేయించాలా, ఎంతమంది చేత నామం చేయించాలా, నామం చేయించు. ఆ కృష్ణుని నువ్వు వాడికి ఇవ్వడం వల్ల ఉన్నతమైనటువంటి కరుణ ఆ జీవి మీద చూపించినట్టు, నువ్వు ఉన్నతమైన కరుణ. ఎందువల్లంటే వాళ్ళెవరిని మనమేం కాపాడలేం. ఒక ప్రాబ్లంతో వాడికి ఆదుకుంటే వాడికి చేసిన కర్మను బట్టి ఇంకో ప్రాబ్లం వస్తుంది వాడికి. కానీ అన్ని ప్రాబ్లమ్స్ నుంచి కాపాడగలిగినటువంటి వ్యక్తి ఒక్కరే ఒక్కరున్నారు, అది ఎవరు అంటే భగవంతుడు. అన్ని ప్రాబ్లమ్స్ నుంచి జీవుణ్ణి కాపాడగలిగినటువంటి ఏకైక వ్యక్తి ఎవరంటే ఆ భగవంతుడు. సో ఆ జీవుని ఏదో ఒక రకంగా ఆ కృష్ణుడి దగ్గరికి చేర్చే ప్రయత్నం చేసేవాడే నిజమైన భక్తుడు. ఎప్పుడు తపన ఉంటాడు, ఎప్పుడు తపన జీవ కరుణ. అందుకని భక్తుడు ఏంటి అంటే ఒకనొక లక్షణం భక్తుల్లో ఉండాల్సింది జీవకరుణ. ఆ జీవకరుణ ఏ రకంగా, ఆ కృష్ణుణ్ణి వాళ్ళకి ఇవ్వడం ద్వారా జీవకరుణ చూపించడం, కృష్ణుని ఇవ్వడం ద్వారా. అందుకనే చైతన్య మహాప్రభు చెప్పారు, యారే వేకే దారే కానీ కృష్ణ ఉపదేశ, ఎవరిని కలిసినా ఎవరితో మాట్లాడినా కృష్ణ ఉపదేశం చేయాల, కృష్ణ 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 అని చెప్పాలి. ప్రభుపాద గారు ఒకసారి అమెరికాలో వ్యాసరచన పోటీలు కండక్ట్ చేశారు స్టూడెంట్స్కి. ఆయన శిష్యులందరూ ఫారినర్స్, వాళ్ళకి అవి ఎట్లా కరెక్షన్ చేయడం అని తెలియదు, కొన్ని వందలు పేపర్లు వచ్చాయి. అప్పుడు ప్రభుపాద గారి దగ్గరికి వెళ్ళి, ప్రభుపాద ఈ పేపర్స్ ఎట్లా కరెక్షన్ చేయాలన్నారు. అప్పుడు ప్రభుపాద గారు దవ్వుతూ చెప్పారు, ఎవడు కృష్ణ అని ఎక్కువ సార్లు రాశాడో వాడికి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చేయమ్మా. ఎవడు కృష్ణ అని ఎక్కువ సార్లు రాశాడో వాడికి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చేయాలి. అంతకన్నా ఇదేం లేదు, అంతకన్నా ఇదేం లేదు. సో అదేదో వాడి వొకాబులరీ చూపించి, గ్రామర్ చూపించి, లేకపోతే చేసి అయ్యేవి వాడిని కాపాడవు. అది ఎన్నిసార్లు కృష్ణుని గుర్తు తెచ్చుకున్నాడు, ఎన్నిసార్లు కృష్ణుని రాశాడు, అదే వాడిని కాపాడుతుంది. ఎవరు ఎక్కువ సార్లు కృష్ణ అని రాశాడో వాడికి ఇచ్చే ప్రైజ్ ఉన్నారు, వాడికి ఇచ్చే ప్రైజ్. సో భక్తుల యొక్క దృష్టి డిఫరెంట్గా ఉంటుంది. జీవ కరుణ, ఎప్పుడు కరుణ, ఎప్పుడు కరుణ, ఎప్పుడు తప్పిస్తూ ఉంటాడు. జీవులను ఎట్లా కాపాడాలి, జీవులను ఎట్లా కాపాడాలి. ప్రభుపాదుల వారు ఆయన తపన మీరు చూస్తే, ఆయన 24 గంటలు కూడా ఈ తత్వాన్ని ఎట్లా ఇతరులకు ఇవ్వాలా, ఎట్లా వాళ్ళని కాపాడాలా, ఏంటి గురువుగారు ఆశయాలను ఎట్లా నిర్వర్తించాలా, ఇదే లోపల తపన, ఇదే లోపల తపన. ఒక్క వ్యక్తి ఆ రకంగా తప్పిస్తే ఇంత పెద్ద భక్తి సునామీ సృష్టించారు ప్రపంచం అంతా కూడా. మనం ఎంతమంది ఆ రకంగా తప్పిస్తే అసలు ఏముంటుందో తెలుస్తుంది, భక్తితో మునిగిపోతుంది ప్రపంచం అంతా కూడా. సో మనం భక్తితో, భక్తి సునామీతో నింపాల్సింది నిజమైన ఈ ఉప్పెన సునామీలు తీసుకున్నాం. సో అందువల్ల ప్రతి ఒక్క వ్యక్తి కూడా భక్తుడిగా ఉన్నప్పుడు ఆ యొక్క జీవ కరుణ, జీవ కరుణ. సో ఇక్కడ చూడండి పురేష, ఆ చెట్టు ఆకు పోసి దాని నుంచి నీరు వస్తా ఉంటే ఆయన దానికి కలత చెందాడు. అరే ఈ చెట్టు ఏడుస్తూ ఉంది, నేను ఇంకా ఆకులు కొయ్యకూడదు. ఇవన్నీ మనం లక్షణాలు ఈ కథలన్నీ విన్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఓహో భక్తుడి యొక్క హృదయం ఇంత సున్నితంగా ఉంటుందా, మరి నా హృదయం ఎట్లా ఉంది, నా హృదయం ఎట్లా ఉంది. నిన్న మొన్న నేను చేసినట్టు వెరిచేయడం, కరిచేయడం, ఇది మన యొక్క బిహేవియర్. అట్లా కాదు, చిన్న మాట అన్నా కానీ అరే ఎంత ఆ భక్తుడు ఏమన్నా కలత చెందాడేమో ఏమో ఫీల్ అవ్వాలి. సో ఆయన ఏం చేశాడు అంటే ఇంట్లో ఉండే బంగారంతా తరిగిచ్చేసి బంగారు పళ్ళాలు తయారు చేశాడు. ఇంకా ఆకులు కొయ్యకూడదు, చెట్లు ఏడుస్తూ ఉన్నాయి, బంగారు పళ్ళాల్లో వచ్చిన అతిథులకి భోజనాలు పెడతాం. అయితే కొంతమంది తినేసి పళ్ళాలు కూడా ఎత్తుకుని వెళ్ళిపోయాడు బాబు. ఆయన ఏం కలుపు తిండేవాడు కాదు, పోనీ ఇంతకు ముందు రోజుల్లో ఏంటి అంటే ధర్మం అంత బాగా ఉండేది, బంగారు ఇవన్నీ కూడా సమృద్ధిగా ఉండేటివి, ఇళ్లలో సమృద్ధిగా ఉండేటివి. ఇప్పుడు ఎక్కడో చెవులో పోగు అది ఇది. మొన్న కూడా ట్రైన్లో మన వాళ్ళు వస్తామంటే ఏదో గొలుసు కొట్టేశారంట రాజమండ్రి మాతాజీ దగ్గర. తీరా వాడు డిసప్పాయింట్ అయిపోయాడంట దొంగ, ఎందుకంటే అది రోల్డ్ గోల్డ్ చైన్ అంటది. వాడు పాపం చాలా డిసప్పాయింట్ అయిపోయాడంట, అది రోల్డ్ గోల్డ్ చైన్ అని. సో ఇప్పుడంతా నకిలీ వేసుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఇంతకుముందు ఇంట్లో తమలది అది కూడా బంగారే, చెంబు బంగారే, పళ్ళెం బంగారే, మొత్తం అన్నీ బంగారుతో ఉండేటువంటి ప్రకృతి అంత వైభవంగా అన్నీ ఇస్తూ ఉండింది అన్నమాట. అంత వైభవంగా ఇస్తూ ఉండింది ధర్మానికి అనుగుణంగా నడుచుకోవడం వల్ల. అందువల్ల మనం ఏంటి అంటే ఈ భక్తుడి ఆ భావన ఏ రకంగా ఉంటుంది తర్వాత చూడండి. కురేష వైరాగ్యం నెక్స్ట్ స్టెప్. ఆయన ఇంటి తలుపులు వేస్తే గంటలు వరదరాజస్వామి గుడిలో వినిపించాయంట. వరదరాజస్వామి గుడికి కురేష ఇంటికి 16 కిలోమీటర్లు ఏమో ఉంటుంది అన్నమాట. ఆయన దానాలన్నీ ఇవ్వడం అయిపోయిన తర్వాత సాయంత్రం పూట తలుపులు వేసేస్తే ఆ తలుపులకుండే గంటల శబ్దాలు వరదరాజస్వామి గుడిలో వినిపించేటువంటి. అప్పుడు లక్ష్మీదేవి అక్కడ కాంచీపూర్ణ అని ఒక మహాభక్తుడు ఉన్నాడు. ఆయన అడిగింది ఈ గంటల శబ్దం ఎక్కడిది అని. కురేష ఇంట్లో నుంచి వస్తుంది అని. అప్పుడు ఆయన చెప్పాడు ఆయన చాలా గొప్ప దానపరుడు అది ఇది అని చెప్పి పొగిడాడు కాంచీపూర్ణ. ఎవరితోటి? లక్ష్మీ అమ్మవారితో. లక్ష్మీ అమ్మవారు ఏమన్నారంటే రేపు కురేషాన్ని కలవడానికి నేను వస్తానని చెప్పి చెప్పు అన్న. లక్ష్మీదేవి చెప్పారు ఆ భక్తుడిని కలవడానికి నేను వస్తాను అని. ఆమె భక్తుడు అనలేదు, ఆమె ఏమనింది అంటే అంత గొప్ప దానపరుణ్ణి చూడటానికి నేను వస్తానని చెప్పి చెప్పు అని. ఈయన కాంచీపూర్ణ పోయి సేమ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, లక్ష్మీ అమ్మవారు నిన్ను చాలా గొప్ప దానపరుడిగా గుర్తిస్తూ ఉంది, నిన్ను చూడటానికి రేపు వస్తుందంట. కరే కురేషన్ కన్నీళ్లు గారాయంట కళ్ళలోంచి. భార్యతో చెప్పాడంట ఏమే ఇంత కష్టపడి ఒక దానపరుడు అన్నటువంటి సర్టిఫికేట్ సంపాదించాం కానీ ఒక శుద్ధ భక్తుడు అన్నటువంటి సర్టిఫికేట్ మనం సంపాదించలేదు, అటైతే ఇక్కడ ఉండడమే వ్యర్థం, మనం గురువుగారి దగ్గరికి వెళ్ళిపోయి ఆయన శిక్షణలో ఉత్తమ భక్తులు అవ్వడానికి మనం ప్రయత్నం చేద్దాము, ఉన్న ఫలంగా పోదాం పద ఇక్కడ నుంచి అన్న. కట్టుబట్టలతోటి ఆ 365 గదులు ఉన్నటువంటి ఇల్లు ఐశ్వర్యము అన్నిటినీ కూడా వదిలిపెట్టి శ్రీరంగానికి బయలుదేరి వెళ్ళిపోయారు భార్యాభర్తలిద్దరు. అదే ఇప్పుడు పరిస్థితి అయితే ఏమయో నువ్వు కావాలంటే పో నేను రాను. సో ఇమీడియట్గా దారిలో పోతూ ఉంటే భార్య అనిందంట నాకేదో కొంచెం భయంగా ఉందండి ఈ అరణ్యంలో అని. ఎందుకే భయం అన్నాను. చాలామంది చెప్తున్నారు ఈ అరణ్యంలో దొంగలు ఉంటారని అందుకని భయంగా ఉంది. ఏమీ లేని వాడి దగ్గర దొంగలు ఉంటే భయమే ఉంది, అయినా నాకు తెలియకుండా ఏమైనా పెట్టుకున్నావా నువ్వు నీతోటి విలువైంది. అప్పుడు ఆమెనిందంట నీకు భోజనం పెట్టడానికి ఒక బంగారు పళ్ళెం పెట్టుకున్నాను, అన్ని వదిలేసిన భోజనం బంగారు పళ్ళెంలో తినాలంటే నీ భయం పొంగొడతాను ఆ పళ్ళెం ఇట్టి అన్నాడంట. ఆ పళ్ళెం తీసుకొని అరణ్యంలో శక్తి కొద్దీ ఇసిరేస్తాడంట, ఇంకే భయం ఉండదు రాపోదాం అన్నాడు. ఇంకేం భయం ఉండదు రాపోదాం అన్నాడు. వాళ్ళ యొక్క జీవితాలు ఎంత గొప్ప జీవితాలు అంటే వాళ్ళు ఎంత గొప్పగా జీవితాన్ని గడిపారు అంటే అక్కడికి వెళ్ళిపోయి రామాంజలి వారి ఇంటి ఆశ్రమం పక్కన చిన్న కూరు గుడిసేసుకొని అక్కడ జీవితం గడుపుతూ ఉన్నారు. ఒకరోజు విపరీతమైన వర్షం, భిక్షాటనికి వెళ్ళేవాళ్ళు, ఆ భిక్ష తీసుకునేదానికి భిక్షాటనికి వెళ్ళడానికి వర్షంలో అవకాశం లేదు. అవకాశం లేకపోతే ఈయన ఆకలితో అట్లాగే ఉన్నాడు. ఉంటే రంగనాథ స్వామి గుడిలో నైవేద్య గంటలు మోగుతున్నాయండి, నైవేద్య గంటలు మోగుతూ ఉన్నాయి. మోగుతా ఉంటే భార్య రంగనాథ స్వామితో మనసులో అనుకునిందంట, ఏమయ్యా స్వామి వర్షం రాని, తుఫాన్ రాని, కరువు రాని, కాటకం రాని, నీకేమో టైం టు టైం అన్నీ జరిగిపోతూ ఉంటాయి, కష్టం అంతా నీ భక్తులకే కదా, ఆయన చూడు వర్షం వచ్చేసరికి అలమటిస్తూ ఉన్నాడు ఆకలితోటి అని చెప్పి మనసులో అనుకునిందని. ఇన్ఫర్మేషను రంగనాథ స్వామి ఎక్కడున్నాడు, హృదయంలోనే ఉన్నాడు. ఆయన నైవేద్యం అయిన తర్వాత అక్కడ అర్చకులకు చెప్పాడంట, ఈ ప్రసాదం ఈరోజు మొత్తం కురేషింటికి తీసుకెళ్ళి కురేషకి ఇవ్వండి అన్నాడు. వీళ్ళు మంగళ వాయిద్యాలతోటి ప్రసాదం తీసుకొని వచ్చి కురేష ఇంట్లో ఇస్తే, ఇదేంటే మా ఇంటికి తీసుకొచ్చారండి, రంగనాథ స్వామి ఆర్డర్ అన్న, రంగనాథ స్వామి ఆదేశించారు. అక్కడ పెట్టిన తర్వాత ఈయన ఆకలిగా ఉన్నాడు, పెద్ద ఆలోచించలేదు. ప్రసాదం భార్యాభర్తలు ఇద్దరు తినేశారనమాట. తిన్న తర్వాత ఈయన ఆలోచించాడు, ఏ నువ్వేమైనా భగవంతుడు ఏమైనా వేడుకున్నావా? ఆమెందంట, మీ అనుమతి లేకుండా నేనేదో అనుకున్నానండి. ఏమనుకున్నావు? స్వామి మీ భక్తులకి ఏదైనా కష్టాలు, వర్షం ఉంది, ఆయన ఆకలితో అలమటిస్తూ ఉన్నాడు, మీకు వర్షం వచ్చినా, తుఫాన్ వచ్చినా, కరువు వచ్చినా, కాటకం వచ్చినా మీకన్నీ ప్రమాణంగా జరిగిపోతాయి, కష్టాలంతా భక్తులకే కదా అని అనుకున్నాను. అప్పుడు కురేష్ ఏమంటాడు తెలుసా, కోసి దుర్మార్గురాల, ఎంత పని చేశావే, భగవంతుణ్ణి మనం సేవించాలి కానీ ఆయన దగ్గర నుంచి మనం సేవ ఏమీ తీసుకోకూడదు. నా చేతిలో చేసి ప్రతిజ్ఞ చేయి, ఈ రోజు నుంచి భగవంతుణ్ణి నేనేమీ వేడుకోను అని చెప్పి ప్రతిజ్ఞ చేయి అని చెప్పి చేతిలో చేసుకొని ఆమె చేత ప్రతిజ్ఞ చేయించుకుంటాను. అంటే వీళ్ళ జీవిత గాథల్లో మనకు అర్థమయ్యేది ఏంటి అంటే, భక్తుడికి ఉండేటువంటి లక్షణాలు ఏంటి, లక్షణాలు ఏ రకంగా ఉంటాయి. తర్వాత ఒకసారి అక్కడ ఒక రాజు ఆయన ఉంటారు, కోలుతుంగ అని చెప్పి, ఆయన శైవ మతం, శైవం, శివుడే గొప్ప అని. ఆయన ఒక్కొక్క వైష్ణవుని పిలిచి దండించి వాళ్ళని శైవంలోకి మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆయన దగ్గర ఈ కురేష శిష్యుడు ఒక ఉంటాడు పనిచేస్తా, రాజుగారి దగ్గర విప్పు పొందాలా అని చెప్పి ఆయన రాజుతో ఏం చెప్తాడు అంటే, ఒక్కొక్క వైష్ణవుని మార్చి ఉపయోగం లేదు, ఈ ఎత్తులు, ఎత్తులు అంటే సాధువులు, ఎతి రాజా, ఈ ఎత్తులందరికీ కూడా రాజు ఒక ఆయన ఉన్నాడు, అది రామానుజుడు, ఎతి రాజా, ఎతి అంటే సాధువు అన్నమాట. ఈ సాధువులందరికీ రాజు ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఒక్కరిని కానీ మార్చారనుకోండి మీరు ఇంకా అందరూ మారిపోతారు అని సలహా ఇస్తాడు. అతను కురేష శిష్యుడే, ఆ రాజు దగ్గర పనిచేస్తుంటాడు, ఆయన దగ్గర మెప్పుకోకడానికి. అప్పుడు రామాంజలి వారిని పిలిపించండి దర్బార్కి అని చెప్పి సైనికుల్ని పంపిస్తారు. ఆ సైనికులు వచ్చే మార్గంలో రామాంజలి వారు శివుడే గొప్ప అని కానీ ఒప్పుకోకపోతే రాజు ప్రాణం తీసేస్తాడు అని మాట్లాడుకుంటూ ఆశ్రమం దగ్గరికి వస్తూ ఉంటారు. ఇది కురేష విని ఈ సైనికుల కన్నా ముందు రామాంజలి వారి దగ్గరికి వెళ్ళిపోయి, స్వామి మీ ప్రాణాలు తీయడానికి పన్నాగం పనుతూ ఉన్నారు దుర్మార్గులు, దయచేసి మీరు ఈ ప్రదేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోండి, మీ తరపున నేను వెళ్తాను రాజు దర్బారికి. రామానుజుడు అంటే వాళ్ళకేం తెలుసు, నేనే రామానుజుడు అని మీ దుస్తులు నేను వేసుకొని వెళ్ళిపోతాను, నా దుస్తులు మీరు వేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అప్పుడు రామాంజలి వారు అంటారు, ఏ కురేష నీ ప్రాణమైతే ఒకటి, నా ప్రాణమైతే ఒకటా అంటారు. అప్పుడు కురేష అంటారు, స్వామి ఈ అల్పజీవి ప్రాణం పోతే పెద్ద నష్టమేం లేదు, మీలాంటి మహాత్ములు పోతే ఈ ప్రపంచానికి చాలా నష్టం, దయచేసి నా మాట వినండి. సో ఇక్కడ కూడా మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే, మనకన్నా ఉన్నతమైన వ్యక్తులు ప్రశాంతంగా ప్రచారం చేయడానికి వీటన్నిటికీ మనం అవకాశాన్ని కల్పించాలన్నమాట. మనకుండే చిన్న డిస్టర్బెన్స్ తోటి వాళ్ళని డిస్టర్బ్ చేస్తే మనం ఎట్లాగూ ప్రచారం చేయలేము, మనకేం పెద్ద ఆలోచనలు ఉండవు, ఏముండవు. ఆయన ఉన్నతమైన ఆలోచన ఉన్నతంగా ప్రచారం చేయాలా అనేటువంటి వ్యక్తుల్ని మనం కలిపెడితే ఆ ఉన్నత స్థాయిలో జరిగే ప్రచారం అదంతా కూడా ఆటంకం అవుతుంది, ఆటంకం అవుతుంది. సో అందువల్ల మనం హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. అందుకని మనం చాలా ఆ ఉన్నతమైన భక్తులకి చాలా సపోర్టింగ్గా మనం ఈ తత్వాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మనం సేవలు అందించాలని. అప్పుడు కురేష రామాంజుల వారి యొక్క సన్యాసి దుస్తులు వేసుకుని మహాపూర్ణతో కలిసి ఆ రాజు దగ్గరికి వెళ్తారు. ఆ రాజు నీ తర్కంలో అక్కడున్న పండితులందరినీ తద్విష్ణువు పరమం పదం, విష్ణువే పరమ పదం అని చెప్పి ఓడిస్తారనమాట. ఆ రాజు కోపం వచ్చేసి వీళ్ళ కనుగుడ్లు పీకేయండి అంటారు, కనుగుడ్లు పీకేయండి. కురేష ఎంత సున్నితమైన హృదయమో ఇక్కడ మీరు అర్థం చేసుకోండి. ఆయన ఏమంటారంటే, దయచేసి వాళ్ళని మా కనుగుడ్లు పీకమని చెప్పద్దు, వాళ్ళు మా కనుగుడ్లు పీకితే వాళ్ళకు పాపం వస్తుంది, మా కనుగుడ్లు మేమే పీకేసుకుంటాము, వాళ్ళకు ఆ పాపం రాకూడదు అని చెప్పి ఆయన వేలతోటి కనుగుడ్లు రెండు పీకేసుకుంటాడు. తర్వాత రామాంజుల వారు మేల్కోట్లో ఉంటే అక్కడికి వెళ్ళి కలిసి కొన్ని రోజులు ఆయన్ని సేవించుకున్న తర్వాత రామాంజుల వారు చెప్తారు, వరదరాజస్వామి చాలా కరుణామూర్తి, ఆయన దగ్గరికి వెళ్ళి కీర్తన చేయి, ఆయన ప్రసన్నమైపోయి నీకేం వరం కావాలంటాడు, నీ కళ్ళు కోరుకోవంట. ఈయన వెళ్ళి కీర్తన చేస్తే వరదరాజస్వామి ప్రసన్నమైపోయి నీకేం వరం కావాలా అంటాడు. నా శిష్యుడు ఎవరైతే రాజుకు ఆలోచన కల్పించాడో రామాంజుల వారిని అంతమంది ఇచ్చాలని, వాడికి ఏమీ పాపం అంటకుండా వాడిని అనుగ్రహించండి అని కోరుకుంటాడు. రాజు చేసిన పాపానికి రాజుకి కుష్ఠరోగం వచ్చి ఉంటుందంట, ఆ రాజుని ఆ రోగం నుంచి విముక్తిని కల్పించండి రెండో రోజు. ఈయన కోసం కళ్ళు కావాలని కోరుకోవట్లేదు. ఈ విషయం రామాంజుల వారికి తెలిసి ఒక స్ట్రాంగ్ లెటర్ ఒకటి రాస్తారు, నీ కోసం కోరుకుంటే నువ్వు స్వార్థం అనే భావనలో ఉన్నావేమో, నాకెప్పుడైతే నువ్వు శరణాగతి పొందావో, నీ శరీరం నీది కాదు నాది, ఇది గురువు శరీరం, దాన్ని సరైనటువంటి స్థితిలో ఉంచాలా అన్న దృక్పథంతో నీ నీ కళ్ళు కోరుకోవాలా, నీ శరీరం నీది కాదు నాది అని చెప్పి ఒక లెటర్ పంపిస్తారు. ఆ రోజు కురేష ఆ లెటర్ చదివి ఆనందపడిపోతాడంట, ఇన్ని రోజులకి గురువు గారు నన్ను ఆయన వారిగా భావిస్తూ ఉన్నాడు అని చెప్పి ఎంతో ఆనందంతో కీర్తన చేసి, వరదరాజ స్వామి నీకేం కావాలి అంటే నాకు నేత్రాలు ఇవ్వండి స్వామి అని కోరుకుంటాడు. సో ఇది ఇప్పుడు కురేష లైఫ్లో కొన్ని ఒక నాలుగైదు ఇన్సిడెంట్స్ మనం చర్చించుకున్నాం. అంటే డివోటీ యొక్క క్యారెక్టర్ ఏంటి, ఎట్లుంటుంది. సో నెక్స్ట్ మన క్యారెక్టర్ పక్కన పెట్టుకుందాం, మనం ఎట్లా ఉన్నాం, ఏమన్నా అసలు మ్యాచింగ్ దగ్గరలో ఏమైనా ఉన్నావా, మరి మనం ఎంత భగవంతుని ప్లీజ్ చేయగలం, భగవంతుని ఎట్లా సంతృప్తిపరచగలం. ఆయన చెట్టు ఆకుపోస్తే నీళ్లు కాస్తూ ఉంటే అరే ఇది రోధిస్తూ ఉంది, మనం మాట్లాడే మాటలు నీళ్లు కాదు రక్తం వచ్చేస్తుంది కళ్ళల్లో నుంచి, అంత రఫ్గా బిహేవ్ చేస్తాం, ఎట్లా మనం భక్తులు అయ్యేదానికి అవకాశం. సో అందువల్ల సత్సంగం అంటే ఏంటి అంటే, సత్సంగంలో భగవద్ భక్తుల యొక్క ఉన్నత స్థాయి భక్తుల యొక్క జీవితాల గురించి చర్చ జరుగుతుంది. ఆ చర్చ జరిగినప్పుడు మనం నెక్స్ట్ ఏంటి అంటే కంపారిజన్, ఎవరి గురించి కంపారిజన్, ఈయనకు ఆ లక్షణాలు ఉన్నాయా, ఈయనకు ఆ లక్షణాలు ఉన్నాయా, ఆయనకు ఆ లక్షణాలు ఉన్నాయా, అది కాదు కంపారిజన్, నాకున్నాయా. మనం ఎప్పుడు చేసేది ఏంటి అంటే ఈయనకు లేవు అయ్యా, ఆయనకు లేవు, ఈయనకు లేవు, వాళ్ళకి లేకపోతే వాళ్ళ కర్మ, మనకున్నాయా లేదా మనం పెంపొందించుకోవాలా అవన్నీ కూడా. సో అందువల్ల ఇటువంటి ఉన్నతమైనటువంటి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి భగవద్భక్తుడవుతాడు. ఆ భగవంతుని యొక్క కృప ఆ భక్తుడి మీద ఉంటుంది. ఆ భగవంతుని కృప ఎప్పుడైతే ఆ భక్తుడి మీద ఉంటుందో ఆ భక్తుడు కమలపు తాకు నీటిలో ఉన్న తడి అంటకుండా ఎట్ట ఉంటాడో ఈ ప్రపంచం నుంచి ఏ క్షణమైనా కానీ వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి ఏడుస్తూ వదిలిపెట్టి వెళ్ళడు. ప్రభుపాదులు గారు చెప్తారు, మోక్షం పొందేటువంటి భక్తుని యొక్క ముఖంలో ఎప్పుడు చిరునవ్వు ఉంటుందంట. పిలుపు వస్తే స్వామి దగ్గర నుంచి నువ్వు వచ్చేయాలా అంటే నవ్వుకుంటూ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అని నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. కానీ ఇక్కడ ఆకర్షణలు ఉండేటువంటి వాడు, ఏమో నా మైకు, ఏమో నా సీటు, అమ్మో నాది నాది. చిన్నపిల్లని స్కూల్కు పోవడం ఇష్టం ఉండదు, ఆయన లాక్కి వెళ్తుంటే ప్రతి బెంచి పట్టుకుంటాడు, వాడు ఇంట్లో అలమార్లు పట్టుకుంటాడు, తలుపు పట్టుకుంటాడు, నేను పోను అని చెప్పి కోమా అంటే అదేనంట. వాడు ఆ శరీరం మీద ఆకర్షణ ఎక్కువైపోయి యమకింకర్లు లాగుతూ ఉంటే వాడు నేను పోను అని చెప్పని ఆ శరీరాన్ని పట్టుకుంటా ఉన్నాడు. సో వాడికి డిటాచ్మెంట్ లేదు. సో భక్తుడు ప్రభుపాదులు గారు చెప్తారు, చిరునవ్వు నవ్వుతూ హ్యాపీగా కృష్ణ అని చెప్పి వెళ్ళిపోతారు. సో అల్టిమేట్గా ఆ సమయం ఎప్పుడు ఎవరికి వస్తుంది ఎవరికి తెలుసు, చెప్పకుండా వచ్చేది అది. సో ఎప్పుడు నువ్వు దానికి సిద్ధంగా ఉండాలి, ఈ రకంగా కర్దమ్మునిలాగా. కర్దమ్ముని అంత ఐశ్వర్యం, భార్య అంత, అప్పుడే ఆమె గర్భవతి అయింది, పిల్లలు పుట్టారు, అది ఇది అన్నిటి టక్ వదిలిపెట్టి వెళ్ళిపోతా ఉంది. సో ఆ రకమైనటువంటి వైరాగ్య విద్య, నిజభక్తి యోగం, వైరాగ్యాన్ని మనం పెంపొందించుకునేదానికి మనం ప్రయత్నం చేయాలన్నమాట. సో అప్పుడే భగవంతుని కృపకు మనం పాత్రులయ్యేదానికి అవకాశం. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా, డౌట్స్? ప్రశ్న ఏంటి అంటే, యమదూతలు చాలా బలవంతులు కదా, యమదూతలు జీవుణ్ణి శరీరం నుంచి లాగుతూ ఉంటే ఆ జీవుడు ఎట్లా రెసిస్ట్ చేసుకుని కొంతకాలం ఉండి అది కోమా స్టేజ్ అవుతుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవడన్నా ఒక వ్యక్తి ఉంటాడు, ఆడు ఆడుకునేటప్పుడు లేకపోతే ఏదైనా పని చేసేటప్పుడు ఏదైనా ఒక జంతువుని లేకపోతే ఏదైనా చీమనో లేకపోతే ఏదైనా పురుగునో దాన్ని పూర్తిగా చంపకుండా దాని మూమెంట్స్ అన్నింటినీ చంపేసి సగం చనిపోయినట్టు దాన్ని హింసించి. నేను ఒకసారి స్కూల్లో చదువుకునేటప్పుడు కొంతమంది ఆత్తాయి పిల్లలు ఏం చేశారంటే ఎలక్ట్రిక్ వైరు ప్లగ్లో పెట్టేసి ఆ వైర్ తీసి కుక్కకు పెట్టేశారు, అది చచ్చిపోయింది. సో ఇటువంటి వికృతమైన క్యారెక్టర్స్ ఉంటాయి. సో వాడికి ఈక్వలెంట్ ఆపోజిట్ రియాక్షన్, వాడికి రియాక్షన్ ఉంటుంది. అది జీవం ఉన్నా కానీ కోమాలో ఉన్నట్టు ఏదైనా జీవిని వాడు ఏమైనా హింసించాడు అనుకోండి, నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏంటి, వీడికి అటువంటి జన్మ రావాలి. సో అందరూ ఆయన కుక్కకు వైరు పెట్టరు, వీడి చేత మళ్ళీ ఇంకో కుక్కను సృష్టించి దానికి వైరు పెట్టించాల్సిన అవసరం లేదు. కానీ వీడికి ఏంటి అంటే ఆ కోమాలో ఉండేటువంటి స్టేజ్ లాగా వాడికి కర్మ అనుమతిస్తా ఉంది. వాడు ఆ కర్మ అనుమతిస్తుంది కాబట్టి వీళ్ళు ఒక పక్క లాగుతా ఉన్నా కానీ వాళ్ళు రెసిస్ట్ చేసుకోగలుగుతాను. అల్టిమేట్గా ఆ కర్మ ఫ్యాక్టర్ అనేటువంటిది పనిచేస్తుంది అక్కడ. ఆ కర్మ ఫ్యాక్టర్ పనిచేస్తుంది కాబట్టి వాడు నేను రాను అని చెప్పి రెసిస్ట్ చేసుకుంటూ ఉండగలుగుతున్నాడు. లేకపోతే లాగేస్తే వెళ్ళిపోతాడు. వాడు ఏదో జీవునికి ఆ కోమలో ఉండేటట్టుగా హింసించాడు, అందుకని వీడు కూడా కోమలో ఉంటాడు. మరి అందరూ ఎందుకు కోమలో ఉండట్లేదు? వీడు ఎక్కడ ఎన్నుకుంటున్నాడు? వీడు అటువంటి కర్మ చేశాడు ఇంతకుముందు. నేను కూడా చూస్తూ ఉంటాను, బాల్యోచితంగానో ఏదో ఒకటి ఆమెను తూనికలు పట్టుకుని దానికి తాడు పెట్టేసి ఎగిరిస్తూ ఉంటారు పిల్లకాయలు. రకరకాల టైప్ అన్నమాట, వాళ్ళకి తెలియదు పాపం అవన్నీ. అదేదో జస్ట్ ఆత్ అనుకుంటారు. కానీ రేపు వీడి మళ్ళా తూనీగా వీడికి ఎవడో తాడు పెడతాడు. ఇవన్నీ కర్మ తమాష కాదు. ఇదంతా ఆయన ఎవరు? మాండవ్యమునే ఎవరు ఆయన? ఆయన యమధర్మరాజుని చెప్పిస్తాడు అన్నమాట. ఆయన చిన్న వయసులో ఉంటే ఒక దర్పతోటి చీమను పొడిచాడండి. పొడిచిన దానికి యమధర్మరాజు ఆయనకి ఏమి శిక్ష విధిస్తాడు అంటే, ఒక దొంగ దొంగతనం చేసి వచ్చేసి ఆయన ఆశ్రమంలో దాక్కుంటాడు. వాడు దాక్కున్న విషయం ఎనకు తెలియదు, ఈయన ధ్యానంలో ఉంటాడు. సైన్స్ నుంచి దొంగను పట్టుకొని దొంగకు ఆశ్రయం ఇచ్చాడని చెప్పి ఈయన కూడా తీసుకుని వెళ్ళిపోతాడు. రాజు ఏమంటాడంటే, బరిసలతో వాళ్ళ హృదయంలో పొడిచేయండి అని. ఆ దొంగ గురిస్తే చచ్చిపోతాడు. ఈయన పెద్ద యోగి కదా, ఈయనకు గురిస్తే అది లోపల గుచ్చుకుంటుంది, కానీ ఈయనేమి మరణించడు. ఈయన తపశక్తితోటి యమధర్మరాజుని ఆదేశిస్తాడు, ఏంటి నన్ను ఇటువంటి శిక్ష పెట్టేవాడు, నువ్వు చిన్నప్పుడు ఆ చివని దర్పతో పొడిచావు, అందుకని చెప్పి నీకు ఈ శిక్ష నేను విధించాను. అప్పుడు మాండవీయుని అంటాడు అనమాట, చిన్నప్పుడు బాల్యోచితంగా చేసిన దానికి ఇంత పెద్ద శిక్ష విధిస్తావా? నువ్వు సరిగ్గా న్యాయం నిర్ణయించడం చేయలేదు, అందుకని చెప్పి నువ్వు సూతుడుగా పుడుతూ కాక అని చెప్పిస్తాడు. దాని పర్యవసానం ఆయన విధుడుగా పుడతాడు. అంటే ప్రతిదీ క్యాలిక్యులేషను, ప్రతిదీ మనం ఏం చేసేది కూడా ఏ ఒక్కటి కూడా ఏం ఎవరు దాచుకునేదానికి లేదు. ఎవ్రీథింగ్ పక్క. సో డివోటీకి ఇవన్నీ తెలుసు కాబట్టి ఈరోజు నేను మాటలతో పొడి చేసో లేకపోతే చేతలతో పొడి చేసో లేకపోతే ఇంకోటో మళ్ళా దానికి పరివర్తనం మళ్ళా నేను ఎదుర్కొనేదానికన్నా తెలివిగా ప్లీజింగ్ ప్లీజింగ్ ప్రతి ఒక్కరిని సంతృప్తిపరిచేటువంటి శ్రైలి, సంతృప్తిపరిచే రకంగా వ్యవహరిస్తారు భక్తుడు. భక్తుడు వ్యవహరిస్తాడు. సో కోమ కథ ఇది అన్నమాట. ఇంకేమైనా డౌట్ ఉందా? కల్చర్ అంటే వ్యక్తిత్వం అనమాట, వ్యక్తుల్లో వ్యక్తిత్వం. ఇప్పుడు మనం ఇండియన్ కల్చర్ గురించి మాట్లాడినప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ది సురేష క్యారెక్టర్ ఎంత నోబుల్ క్యారెక్టర్ అది. ఫర్ ఎగ్జాంపుల్ మయూర ధ్వజుడు క్యారెక్టర్ ఎటువంటి నోబుల్ క్యారెక్టర్. సో వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ సొసైటీ? సొసైటీ యొక్క నీడ్ ఏంటి? సొసైటీలో ప్రస్తుతం అన్నీ ఉన్నాయి, కానీ వ్యక్తుల్లో క్యారెక్టర్ లేదు. సో మనం ఏంటి అంటే, ఇటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వాలు ఉన్నటువంటి వ్యక్తుల గురించి చర్చించడమే అది ఇండియన్ కల్చర్ అన్నమాట. కల్చర్ అంటే ఏంటి? వ్యక్తుల యొక్క వ్యవహార శైలి, సంస్కృతి, సాంప్రదాయాలు. సో మనం ఇటువంటి నోబుల్ పర్సనాలిటీస్, గ్రేట్ పర్సనాలిటీస్, వాళ్ళ గురించి మాట్లాడాలి. అది మన సంస్కృతి. వాళ్ళ యొక్క గ్లోరీస్ని మనం కీర్తించాలి. సో అటువంటి మనం డిస్కస్ చేసినప్పుడు, యాక్చువల్లీ దే ఆర్ ద రియల్ హీరోస్. నిజమైన హీరోలు ఎవరంటే వీళ్ళనమాట. భగవంత గీతలో ఎవరు ఏం చెప్తారు? నిజమైన ధీరుడు ఎవడు అంటే, మనస్సును ఇంద్రియాలను నిగ్రహించిన వాడే నిజమైన హీరో అంటారు. వీళ్ళలో ఇంత ఉన్నతమైన క్యారెక్టర్ ఉండింది అంటే, మనస్సుకి ఇంద్రియాలకి లోబడి నోడిలో ఉండవు ఇటువంటి క్యారెక్టర్స్. ఆ మనస్సుని ఇంద్రియాలని వీళ్ళు జయించడం వల్ల వీళ్ళు ఎంత నోబుల్ క్యారెక్టర్స్ ఉన్నాయన్నమాట. మనకెందుకు కోపం వస్తుంది, మనకెందుకు తాపం వస్తుంది మనం ఏదో పొందాలని చెప్పి అనుకుంటున్నామో దానికి ఎవడన్నా ఆటంకపడ్డాడు అంటే వెళ్ళిపోతాం అనమాదికి. కానీ వాళ్ళు వాళ్ళు పొందాలనుకున్నది ఏంటి అంటే భగవత్ కృప, వేరే వాళ్ళకి ఏదైనా సహాయం చేయగలమా, అది వాళ్ళు పొందాలనుకున్నది. వాళ్ళ కోసం ఏం లేదు. సో మన ఇండియన్ కల్చర్ గ్రేట్ కల్చర్, ఎందువల్లంటే గ్రేట్ పర్సనాలిటీస్ ఇక్కడ పుట్టారు. సో వాళ్ళ యొక్క గ్లోరీస్ని మాట్లాడటమే మన నిజమైన సంస్కృతి యొక్క ప్రజెంటేషన్ అన్నమాట. ప్రజెంటేషన్ ఈ భవంతులన్నీ కూడా విరిగిపోతాయి, పడిపోతాయి, అన్నీ పోతాయి. కానీ వీళ్ళ యొక్క గ్లోరీస్ చరిత్ర యుగాలు యుగాలు మారినా కానీ వీళ్ళ యొక్క గ్లోరీస్ మాత్రం ఎప్పటికీ చెడిపోవాలి, నష్టపోవాలి. ఇంకేమైనా సందేహం ఉందా, ఏమైనా డౌట్? అంత కురేష్కి ఆ తక్కువ టైంలో గురువుకి శరణాగతి పొందే ఇది ఎట్లా వచ్చింది? యాక్చువల్గా ఏంటి అంటే ఎవరైతే హృదయంలో సున్నితమైనటువంటి మనస్తత్వం ఉంటుందో, సరళత్వం ఉంటుందో, సాఫ్ట్ నేచర్ ఉంటుందో, అటువంటి వ్యక్తులే త్వరితంగా గురువుకి శరణాగతి పొందగలరు. గురువుకి శరణాగతి పొందు మనం అనుకుంటాం, నేను కూడా గురువుకి శరణాగతి పొందున్నాం అని. ఎంతవరకు మన శరణాగతి అంటే గురువు గారు మనం ఏం చేసినా కానీ ఓకే ఓకే అని చెప్పాలి. ఒకవేళ మనం ఏదైనా తప్పు చేస్తే గురువు గారు కరెక్ట్ చేస్తే గురువు గారు డౌన్ డౌన్, అది మన శరణాగతి. గురేష్ శరణాగతి అది కాదు. నువ్వేం చేసినా మీరేం చేసినా అది శరణాగతి. ఆ లోపల క్వాలిటీ ఆఫ్ ఎ డివోటీ. అర్జునుడికి నిన్న కూడా చెప్పాను నేను, అర్జునుడితోటి కృష్ణుడు అన్నాడు భగవద్గీత నువ్వు వినడానికి క్వాలిఫికేషన్ ఏంటి అంటే నీకు అసూయ లేదు, నీవు నా ప్రియ మిత్రుడివి, నా భక్తుడివి, ఇది క్వాలిఫికేషన్. సో కురేష్లో అటువంటి లక్షణాలు ఏం లేవు, అసూయ ఉండే లక్షణాలు, కఠినత్వము ఇవన్నీ లేవు. ఇంతకుముందు జన్మల్లో చేసుకొని ఉంటాడు ఆయన. సో దానివల్ల ఆయనకి ఈ జన్మలో అంత మంచి క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయన్నమాట. సో అందువల్ల అటువంటి ఉత్తమ లక్షణాలు ఉన్న వ్యక్తి గురువుకి ఈజీగా సరంటర్ కాగలడు, గురువుకి ఈజీగా సరంటర్ కాగలడు. సో అందువల్ల ఆయనకు ఆల్రెడీ ఇన్బిల్ట్ క్వాలిటీస్ ఉన్నాయి, ఏదో జన్మల నుంచి చేసుకున్నటువంటి. ఇప్పుడు నోటితో కృష్ణుడే దేవదేవుడు సర్వకారణ కారకుడు అని చెప్పి అనేయడం ఒకటి, ఆ నోటితో అన్నదాన్ని పట్ల నీకు ఎంత విశ్వాసం ఉండి వ్యవహరిస్తున్నావో అనేది ఒకటి. అందుకనే ప్రతిదాన్ని కూడా మనస వాచ కర్మణ అన్నారు. వాచ అంటే వాక్కు. కృష్ణుడే దేవాది దేవుడు అండి అని చెప్పి నోటితో అనేసి ఆయన ఎవరో దారిలో మూత్ర భగవాన్ పోతా ఉంటే ఆయన వెనకాల పోయి సరెండర్ అయిపోతే అది ఎటువంటి, నువ్వు నోటితో కృష్ణుడే దేవదేవుడు అంటున్నావు కానీ మనసులో కర్మణ నువ్వు ఇంకేదో సరెండర్ అవుతున్నావు. సో వాక్కు ద్వారా వాసుదేవుడే సర్వకారణ కారణకుడు, మనసు ద్వారా వాసుదేవుడే సర్వకారణ కారకుడు, కర్మ ద్వారా వాసుదేవుడే సర్వకారణ కారకుడు అని మూడు మ్యాచ్ అయ్యి ఎవడైతే వ్యవహరిస్తాడో ఆడు మహాత్ముడు. చాలా మంది అంటారు అవునండి కృష్ణుడే దేవుడేవనండి అందరు, మళ్ళీ ఈ బాబా అయినా రెండు ఒకటేనండి అంటారు, ఈ బాబా కూడా ఆయన రూపాయనండి. అటువంటి ఆయన మహాత్ముడు కాదు దురాత్ముడు. ఒకసారి ప్రభుపాదులు లెక్చర్ ఇస్తారు, ఆ లెక్చర్లు ఇస్తారు, కృష్ణుడే నిన్ను టెస్ట్ చేయడానికి ఏదో బాబా రూపంలోనో ఏదో ఇంకో రూపంలోనో వచ్చేసి నేను దేవదేవుడు అంటే నీలో కన్విక్షన్ ఎట్టుండాలంటే రిజెక్ట్ చేయాలి, కాదు నువ్వు కాదు, త్రిభంగి శ్యామ సుందరుడు ఆయనే కృష్ణుడు, నీ పీచిగడ్డం గీచిగడ్డం కాదు అంటే అది కన్విక్షన్. వీళ్ళందరికీ సరైన అవగాహన లేదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ భగవాన్ అంటే ఉండాల్సిన లక్షణాలు వాళ్ళకి తెలియదు కదా, ఏదో అందరూ అంటున్నారు నేను అనాల అంతేనా, ఏమైనా అనకపోతే ఏమైనా ప్రాబ్లం అది ఉంది కదా. కథ ఒకటి, రాజుగారు జన్మదినానికి మంచి బట్టలు వేసుకోవాలని చెప్పి స్పెషల్ బట్టలు, 50 ఇయర్స్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ అంట బర్త్డే అని చెప్పి మంత్రితో చెప్తే ఒక నేసేవాడి దగ్గరికి తీసుకెళ్తాడు. నేసేవాడు చెప్తాడు చాలా అద్భుతమైన వస్త్రాలు ఈసారి తయారు చేస్తాను, అయితే జ్ఞానులకు మాత్రమే కనిపిస్తాయి ఇవి అని చెప్తాడు. అప్పుడు రాజంటాడు నో ప్రాబ్లం అటువంటివి కావాలి నాకు అని చెప్పి అడ్వాన్స్ చేసి వెళ్ళిపోతాడు. అందులో కొన్ని రోజుల తర్వాత బట్టలు ఎక్కడ వేస్తున్నాడో చూద్దామని చెప్పి వెళ్తే వీడు ఊరికే ఉట్టి మగ్గం పెట్టుకొని తాళ్ళు గీళ్ళు ఏమి ఉండవు మేస్తా ఉంటాడు అనమాట. కానీ రాజు మంత్రి వస్తారు, ఏంటి రాజా చెప్పానా జ్ఞానులకు మాత్రమే ఈ దుస్తులు కనిపిస్తాయని, వా ఇక్కడ చూసారా సిలకపచ్చ రంగు ఈ దారం వేశాను, ఇక్కడ ఎరుపు రంగు వేశాను, ఇది యాపిల్ పండులాగా ఉంది అది ఇది అని చెప్పి. ఆయన రాజుకేం అర్థం కాదు, మంత్రి ముఖం చూస్తాడు. మంత్రి నేను ఇది కానీ కనపట్టలేదు అంటే అజ్ఞాన్ని అయిపోతానని చెప్పి, అప్పా రాజా అసలు చిలక్కి కూడా ఈ రంగు ఉండదు, అప్పుడు చాలా అద్భుతంగా ఉంది అని చెప్పి మంత్రి అన్నాడు. అప్పుడు రాజు అనుకుంటాడు ఓహో నేనంటే కొంచెం అజ్ఞానిని, మంత్రి కొంచెం తెలివైనడు కదా జ్ఞాని కదా అడిగి గెలిపిస్తుందంటే కరెక్టే అని చెప్పి, అవునా అవును అద్భుతం అబ్బో సూపర్ అంటాడు. ఆయన జన్మదినం రానే వస్తుంది అనమాట. జన్మదినం వస్తే పొడొట్టి పల్లెల్లో ఇట్లా తీసుకుని వస్తుంది మోనో యాక్షన్ అనమాట. రాజుగారు మంగళ స్నానం చేసి నిలువుటద్దం ముందు నిలబడుకుంటాడు అనమాట. అప్పుడు వీడొచ్చి మోనో యాక్షన్ లాగా మొత్తం డ్రెస్సులన్నీ వేసేస్తాడు అనమాట. వేసేస్తే రాజు ఆయన జన్మదినం రోజు ఊరేగింపు అనమాట రథం మీద. ఆయన పోయి రథం వచ్చి కూర్చుంటే ఎవ్వడు మాట్లాడలేదు, ఏమంటే ఏదైనా పొరపాటు జరిగిపోతే తలకాయ తీసేస్తారు రాజుతో పని కాదు కదా అని చెప్పి. అయితే జనాలు మాత్రం ఎక్కువ వస్తున్నారు, ఎందువల్లంటే ఇటువంటి ప్రదర్శన ఏ సంవత్సరం జరగలేదు అనమాట. ఎక్కువ అప్పుడు రాజు మనసులో అనుకుంటున్నాడంట, చూడు నా ప్రజలు జ్ఞానవంతులు, నేనే అజ్ఞానిని, ఈ దుస్తులు నాకు కనపట్లేదు కానీ వీళ్ళందరికీ కనిపిస్తున్నట్టుగా ఉన్నాయి, అందువల్ల ఎక్కువ సంఖ్యలో వస్తూ ఉన్నారు అని చెప్పి పోదులు మారుస్తూ ఉన్నాడంట ఆయన రథం మీదకి వచ్చాను. కానీ చిన్నపిల్లలు అమాయకులు అనమాట, వాళ్ళకేం కల్మూషం ఉండదు. ఒక పిల్లడు ఒక రాయి ఒకటి తీసుకొని రాజుగారి మీద విసిరేసి రాజుగారికి బట్టలు ఏదరిచాడు. సో అట్లా వీళ్ళందరూ కూడా ఏంటి అంటే జ్ఞానం ఏముండదు వాళ్ళకి, శాస్త్ర పరిజ్ఞానం ఏముండదు. అయ్యా పలాని ఇంట్లో ఫోటోలో నుంచి బూడిద పడిందంట అంటారు, నువ్వు చూసావా అంటే అరే నేను చూడలేదు మా తాతగారు చూశాడు అంటారు. ఆయన తాతగారి దగ్గరికి వెళ్ళి నువ్వు చూసావా అంటే పక్కింటి ఆయన చూశాడు అంటారు. ఆయన దగ్గరికి వెళ్ళిపోయి నువ్వు చూసావా అంటే లేదు మా తాతగారు చూశాడు అంటాడు. లాస్ట్కి ఎవరు చూసింది లేరు కానీ ఓడేమో సెట్ అయిపోయింది, వాళ్ళు అందరూ యాక్సెప్ట్ చేశారు ఫోటో నుంచి బూడిద పడింది ఫోటో నుంచి బూడిద పడింది ఫోటో నుంచి యాపిల్ పండు వచ్చింది అరటి పండు వచ్చింది. ఇంకా అరటి పండు ఫోటో నుంచి వస్తే ఇంకా చెట్టు దేనికి పంట పొలం ఇవన్నీ దేనికి కష్టం, ఆ ఫోటో ముందు కూర్చోనంటే అరటి పండ్లు వస్తామంటే అందరూ తినేసేది. ఆయన అందరు రోగాలు కుదురుస్తాడు అనమాట. ఆయనకి హార్ట్ అటాక్ వస్తే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడతాడు ఆయన.
సో ఇవన్నీ కూడా
అజ్ఞానం. అందుకనే భక్తి, మూఢభక్తి అంటే ఇటువంటిదేనమాట. జ్ఞానం లేకుండా గుడ్డిగా నమ్మేది, గుడ్డిగా నమ్మేది. వీళ్ళందరికీ భగవంతుడికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి, నిజంగా భగవంతుడు ఏంటి, భగవంతుడు అవతారాలు, ముందు వచ్చిన అవతారాలు, రాబోయే అవతారాలు కూడా శాస్త్రాల్లో ఉన్నాయి, ప్రెడిక్ట్ చేస్తున్నారు. ఎవరి పళ్ళు మేము దేవుడు అనుకుంటే కాదని. గ్రంథరాశ్రీమద్ భాగవతంకి, జగద్గురు శ్రీల ప్రభుపాదకి, రాధాకృష్ణచంద్ర భగవానికి, రాధా గోపినాథ్కి, రాధా పార్థసారథికి, జగన్నాథ్ బలదేవ సుభద్రమాయకి, గోవింద శ్రీనివాస్కి, గౌర్నితాయికి, ఇదాయ గౌర ప్రేమనందే.